ఉదాత్త ఆధ్యాత్మిక భావముల మీద చింతన జరుగుతుంది. ప్రకృతి పురుష సంబంధం, జీవ ఈశ్వర అవిభాజ్య సంబంధం, మొత్తం అత్యంత గహనమైన విషయాలను గురించి ఈ ఉపనిషత్తుల్లో చర్చ జరుగుతుంది. ఉపనిషత్తులు చాలా కష్టమైనటువంటి, అర్థం కానటువంటి, ఎంతో శ్రమ చేస్తే కానీ జీర్ణించుకోవటానికి వీలు లేనటువంటి విషయాలు. వీటికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా శంకరాచార్యుల వారి భాష్యం చాలా ముఖ్యమైంది. ఆదిశంకరులు, శంకర శంకర సాక్షాత్ అంటారు శంకరాచార్యుల వారు. శంకరుని అవతారం, శంకరుడే శంకరాచార్యులుగా అవతరించారు అని అందరి అభిప్రాయం. ఆయన పరమ పూజ్యుడు, దేశంలో ఎన్నో పీఠాలను స్థాపించాడు. ఆయన ఎంతో విస్తృతమైనటువంటి వాంగ్మయాన్ని, ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని దేశానికి అందించాడు. ఉపనిషత్తుల మీద ఆయన భాష్యం చాలా ప్రధానమైంది, చాలా ముఖ్యమైంది, అందరికీ ఆరాధనీయమైంది, ఆమోదయోగ్యమైంది. తరువాత రాసిన వారంతా కూడా ఆయన గురించి చెప్తూ ఆయన చెప్పిన విషయాలని పునఃపునః నివేదించారు. ఆయన కఠోపనిషత్తుకు రాసిన ఉపోద్ఘాతంలో ఉపనిషత్ అనే శబ్దానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. ఉపనిషత్తులో ఉప, ని, సద్ అనే మూడు పదాలు ఉన్నాయి. సద్ అంటే విశేరణము, అంటే నాశనము, గతి అంటే ప్రాప్తి, అవసాధనము అంటే శిథిలము అనే మూడు అర్థాలు ఉన్నాయి. సో ఈ పదానికి నాశనము, ప్రాప్తి, శిథిలము అనే మూడు అర్థాలు ఉన్నాయి. అంటే దీని భావం ఏమిటంటే, అంతరార్థం ఏమిటంటే, ఉపనిషత్తుల అధ్యయనం వల్ల అజ్ఞానం నాశనం అవుతుంది, ఉపనిషత్తుల అధ్యయనం వల్ల బ్రహ్మ సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది, ఉపనిషత్తుల నిరంతర అధ్యయనం వల్ల దుఃఖం శిథిలమవుతుంది, దుఃఖం తొలగిపోతుంది. ఉపనిషత్తుల అధ్యయనం వల్ల లభించేవి ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఉపనిషత్తుకు మరొక అర్థం కూడా ఉంది. ఉప అంటే దగ్గరగా అని అర్థం, నిషత్ అంటే కూర్చోవటం, ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చోవటం అని. ఎవరి దగ్గరగా? ఉపనిషత్తులు గురు శిష్య సంబంధానికి చెందినటువంటివి. సన్నిహితంగా కూర్చున్న పాత్రత కలిగినటువంటి, జిజ్ఞాస ఉన్న విద్యార్థికి గురువుగారు దీన్ని ఆంతరంగికంగా బోధిస్తాడు. అందువల్ల దీని రహస్య విద్య అన్నారు. ప్రతి శిష్యుడికి, ప్రతి విద్యార్థికి కూడా గురువుగారు ఉపనిషత్తులను బోధించడు. తనకు ప్రియమైన శిష్యుణ్ణి, పాత్రత కలిగిన శిష్యుణ్ణి, మంచి జిజ్ఞాస, జిజ్ఞాస అంటే ఒక విషయాన్ని, ఒక ఆధ్యాత్మిక విషయాన్ని గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగినటువంటి భావం అన్నమాట జిజ్ఞాస. జిగీష అని కూడా అంటారు. జిగీష అంటే ఎదురుగా ఉన్న వ్యక్తికి, ఒక పండితుడిలో ఈయనకి ఎంత విద్వత్తు ఉంది, ఈయనకి ఎంత తెలుసు అని పరీక్షిస్తాము, పరీక్షించాలి అనే భావం కలగటం అది జిగీష.
జిజ్ఞాస అంతకంటే ఉత్తమమైన భావం.
ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, దీన్ని గ్రహించాలి, దీన్ని మననం చేసుకోవాలి అనేటువంటి భావం జిజ్ఞాస. అటువంటి పాత్రత జిజ్ఞాస ఉన్న విద్యార్థికి మాత్రమే తన దగ్గరగా కూర్చోబెట్టుకొని ఈ ఉపనిషత్తులను గురువుగారు
ఉపదేశిస్తారు,
ఆంతరంగికంగా బోధిస్తాడు. అందువల్ల ఇది రహస్య విద్య కూడా, అందరికీ చెప్పవలసిన విషయం కాదు.
అందరూ దీన్ని
చదవలేరు, అర్థం చేసుకోలేరు. అటువంటి వాళ్ళకు చెప్తే ఇది వ్యర్థమైపోతుంది. అందువల్ల ముఖ్యమైన విద్యార్థికి, తన ప్రియమైన విద్యార్థికి మాత్రమే దగ్గరగా కూర్చొని పెట్టుకొని చెప్పేటువంటి రహస్య విద్య ఈ ఉపనిషత్తులు. ఉపనిషత్తు అంటే అది అర్థం అన్నమాట. ఉపనిషత్తులు భారతీయ ఆధ్యాత్మిక సంపత్తిలో చాలా ప్రధానమైనటువంటి భాగాలు. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, 200కు పైగా ఉన్నాయి ఉపనిషత్తులు. అందులో మనకు లభించినవి 108 ఉపనిషత్తులు మాత్రమే అని అంటారు. ముక్తికోపనిషత్తులో 108 ఉపనిషత్తుల పేర్లు చెప్పబడ్డాయి. వీటిలో వేదాలలో ఉన్నవి 11 మాత్రమే. వీటి మీదనే శంకరాచార్యుల వారు భాష్యం చేశారు. మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా 108లో తరువాత మహర్షులు రాసినవి, అవి వేదాల్లో లేవు. ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు, ఇవి ప్రధానమైన ఉపనిషత్తులు. ఇందులో కొన్ని ఉపనిషత్తులు చిన్నవి, కొన్ని పెద్దవి. కొన్ని ఉపనిషత్తులు శ్లోక రూపంలో ఉంటాయి, కొన్ని గద్య రూపంలో ఉంటాయి, కొన్ని ఉభయ సమ్మేళనంగానూ ఉంటాయి. అంటే అందులో గద్యం శ్లోకం కూడా కలిసి ఉంటాయి. వీటిలో కొంత భాగం ఉదాత్త తాత్విక ఆధ్యాత్మిక విషయాలను గురించి ఉంటుంది, కొంత భాగం కథాకథనంలాగా ఉంటుంది, ఒక విషయాన్ని ఊరికి చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. చాలా ఉపనిషత్తుల్లో విషయం సంవాదపూర్వకంగా ఉంటుంది. ఇద్దరు మహర్షుల మధ్యన, గురు శిష్యుల మధ్యన సంవాద రూపంలో ఉంటుంది. కేనోపనిషత్తులో యక్షుడికి అగ్నికి, వాయువు ఇంద్రులకు సంవాద రూపంలో ఉంటుంది. కఠోపనిషత్తులో నచికేతుడికి యముడికి సంవాదం జరుగుతుంది, దాని వర్ణన ఉంటుంది. తైత్రీయోపనిషత్తులో భృగు మహర్షికి, వరుణుడికి, ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతుకు, ఉద్దాలక మహర్షికి, నారద మహర్షికి, సనత్ కుమారులకు, ప్రజాపతికి, ఇంద్ర విరోచనులకు సంవాదం జరుగుతుంది. ఇది చాలా వివరంగా వర్ణింపబడుతుంది. ఐతరేయోపనిషత్తు ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణానికి సంబంధించింది. దీనిని ఒక ఇతర అనే శూద్ర స్త్రీ కుమారుడు ఐతరేయ అనే విద్వాంసుడు రచించాడు. అందువల్ల దానికి ఐతరేయోపనిషత్తు అనే పేరు వచ్చింది. ముండకోపనిషత్తు అథర్వణ వేదంలోని మంత్రకాండకు సంబంధించింది. దీన్ని అధ్యయనం చేస్తే మనలోని అజ్ఞానం ముండనం అయిపోతుంది, మాయమైపోతుంది అంటారు. అందువల్ల దానికి ఆ పేరు వచ్చిందంటారు. ఆత్మజ్ఞానం కలగటానికి విజ్ఞానము, సత్యము, క్రమశిక్షణ ముఖ్యమైన సాధన మార్గాలు అని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది. ప్రశ్నోపనిషత్తు కూడా అథర్వణ వేదంలోనిదే. ఇందులో 6 బ్రహ్మచారులు, జిజ్ఞాసువులైన బ్రహ్మచారులు అడిగిన ప్రశ్నలకు పిప్పలాది మహర్షి తనదైన శైలిలో సృష్టి రహస్యాలను గురించి ఉపదేశిస్తాడు. ఇక మాండుక్యోపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లోకి చిన్నది. ఇందులో 12 వచన ఖండికలు మాత్రమే ఉన్నాయి. ఇది అథర్వణ వేదంలో ఒక భాగం. ఇందులో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అనే 4 అవస్థల్లో 4వదైన తురియ అవస్థను గురించిన ప్రస్తావన జరుగుతుంది. ఇది ఉదాత్త భావగర్భితంగా ఉంటుంది. తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదంలో వైసంపాయన శాఖకు చెందింది. ఇందులో శిక్షావల్లి, బ్రహ్మాండవల్లి, భృగువల్లి అనే 3 అధ్యాయాలుంటాయి. ప్రతివల్లిలో కూడా కొన్ని అనువాకములు అనే విభాగాలుంటాయి. ఇందులో సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే ఒక ప్రధానమైన వాక్యం మీద గురు ప్రబోధం జరుగుతుంది. ఇది ఉపనిషత్తులలో ఒక ఉదాత్తమైనటువంటి వాక్యం. ఛాందోగ్యోపనిషత్తు అన్ని ఉపనిషత్తులలోకి అతి పెద్దది. అతి పెద్దవైన 2 ఉపనిషత్తులలో 2వది. ఈ ఉపనిషత్తు సామవేదంలోని ఛాందోగ్య బ్రాహ్మణమునకు సంబంధించింది. ఛాందోగ్య అంటే సామగానం చేసే మహర్షి అని అర్థం. ఇందులో ఆత్మ విశ్వాత్మల, ఆత్మ పరమాత్మల, జీవేశ్వరుల అద్వైత తత్వం ప్రతిపాదించబడుతుంది. తత్వమసి అంటే ఆ పరమాత్మయే నీవై ఉన్నావు అనే మహావాక్యం దీనిలోనే ప్రతిపాదితమై ఉదాత్త ఆధ్యాత్మిక చర్చకు పాత్రమవుతుంది. నారద, శాండిల్య మహర్షులు ఇందులో ప్రధాన ఆచార్య పాత్రను ధరిస్తారు. శ్వేతకేతుకు, ఉద్దాలకుడికి, నారద సనత్కుమారులకు, ప్రజాపతికి, ఇంద్ర విరోచనలకు సంవాదం జరుగుతుంది. ఇందులో ఓంకారపూర్వకమైన ఉపాసనా విధానం కూడా ఇందులోనే వివరింపబడుతుంది. బృహదారణ్యకోపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లోకి బృహత్తరమైనది, అన్నిటిలోకి పెద్దది. ఇది యజుర్వేదంలోని శతపథ బ్రాహ్మణలో ఒక భాగం. ఇది అశ్వమేధ యాగవర్ణంతో ప్రారంభమవుతుంది.
అనంత విశ్వంలోని ప్రధాన ప్రకృతి దేవతలే అశ్వ శరీరంలోని భాగాలుగా వర్ణింపబడతారు. ఇందులో యాజ్ఞవల్క్య మహర్షి ప్రధాన ఆధ్వర్యుడు.
ఆయనకు, ఆయన వివాహమాడబోయే మైత్రేయికి జరిగిన ఆధ్యాత్మిక విషయ చర్చ మహోదాత్తమైంది. ఇది జనక మహారాజు నిర్వహించిన ఆధ్యాత్మిక వాగ్వివాదం. ఇట్లాంటి వాగ్వివాహం జరిగేటువంటి వార్షిక సదస్సులో ఎందరో మహర్షులు ఈ వివాదంలో పాల్గొంటారు. దీన్ని బ్రహ్మోద్యమం అంటారు. ఇందులో ఆనాటి బ్రహ్మ విజ్ఞాన సంపన్నులైన మహర్షులు గార్గి, కాత్యాయని, మైత్రేయి మొదలైన మునిపత్నులు పాల్గొనేవారు. యాజ్ఞవల్క్య మహర్షి విజేతగా సత్కరింపబడేవాడు. ఆయనకు జనక మహారాజు స్వర్ణ ఖచ్చితమైన కొమ్ములు కలిగిన 1000 గోవులను బహుమానంగా దానం చేసేవాడు, ప్రసాదించేవాడు.